ఈ వైశ్యానరుడు అనేక రూపాల్లో ఉంటాడు. దక్షిణాగ్ని, గార్హపత్యాగ్ని, ఆహవనీయాగ్ని అనే మూడు అగ్నులుగా త్రేతాగ్నులుగా ఉంటాడు. ఇది కాక శివుడి కంటి దగ్గర కూడా తృతీయాగ్నిగా ఉంటాడు. మానవుల పొట్టల్లో జఠరాగ్ని అని పిలువబడతాడు. సముద్రంలో బడబాగ్ని అని పిలువబడతాడు. ఈ మహాత్ముడు మానవుల కడుపుల్లో ఉండి వాడు తిన్న ఆహారాన్ని జీర్ణం చేస్తాడు. ఇతడు శివస్వరూపుడే కాక విష్ణుస్వరూపుడు కూడా. విష్ణువు కూడా తన శక్తిని ఇతరులో నిక్షిప్తం చేశాడు. తర్వాత ఏమనేవాడు అందుకే విష్ణువు, అహం వైశ్యానరో గొప్ప ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం అన్నాడే, నేనే వైశ్యానరుడు అనే పేరుతోటి ప్రాణుల శరీరంలో ఉంటాను, వాడు పొట్టల్లో చేరతాను, చతుర్విధానాలని స్వీకరిస్తూ ఉంటారు అన్నాడే. చూసారా అంతటి గొప్పవాడు. దీనికి మూల కారణం కాశీకి వెళ్ళడమే, కాశీలో ఈశ్వరుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజించడమే. కాశీక్షేత్రంలో చేసిన పూజ ఎంత ఉన్నత స్థాయికి తీసుకెడుతుంది. కాకపోతే కాశీ వచ్చిన తర్వాత చేయవలసిన పనులు కొన్ని ఉంటాయండి. కాశీ వచ్చి 8 గంటలు లేవడంటే అసలు ఎవడన్నా విన్నవుతాడు. కాశీ ఎందుకు వచ్చాం మనం? ఇంట్లో అలాగే 8 గంటలు వేస్తాం, 9 గంటలు వేస్తాం. ఇక్కడికి వచ్చామంటే ఖచ్చితంగా సూర్యోదయ సమయానికి లేవలసింది. చలేస్తే ఇంట్లో కూర్చొని 8 గంటలే స్నానం చేసుకుని చెప్పండి, అంతేగాని 8 గంటలకో 9 గంటలకో లేచి అప్పుడే తెల్లవారిపోయేది అంటే ఎలాగా? తెల్లవారదు, నీ తెలివి తెల్లవారుతుంది. కానీ కాశీలో కొన్ని పథకాలు విడిచిపెట్టవలసింది. కాశీ అంటే కూర్చోడానికి కేవలం అలా ముసలాడికి ఒక్క వాళ్ళకి పాపం ఎలాగో తప్పదు, ఎందుకంటే వాళ్ళకి శరీరాలు సహకరించవు కనుక కాశీ వాసం చాలన్నారు. పెద్దవాళ్ళకట ఓ స్థాయి దాటి శరీరాలు పనిచేయని వాళ్ళకి కాశీవాసం అంటే గదిలో పడి ఉంటే చాలు, అక్కడ శరీరం విడిచిపెడితే చాలు. కానీ 70 ఏళ్ళ లోపున్న కుర్రాళ్ళందరికీ కూడా ఇంట్లో పడుకోమని చెప్పలేరు. వాళ్ళందరూ చక్క వీధుల్లో తిరగాలి, రేవుల్లో తిరగాలి. ఘట్టాలు ఉన్నాయి, ఘట్టాలు తిరిగి పెట్టే రేవులన్నీ ఆ రేవుల్లో అగస్తుడు అటు ఇటు తెగదిరిగేవాడండి. మొత్తం ఈ ఇసుక తిండిల్లో ఆయన రాత్రిపూట తిరిగేవాట. ఆనందం పునన అర్ధరాత్రమున చంద్రాలోకములు కాయగా నానా సైకత వేదికా స్థలములందలు దిక్కులం శంభు కాశీనాథు తరుణేందు శేఖరు శివున్ శ్రీకంఠు నింపాడు నేనెల్లం పులకంకుర ప్రకరములు నిండారమిన్నేటిలో. ఆనందంతో అర్ధరాత్రిపూట మంచి పిండి వెందులు కురుస్తూ ఉండగా ఈ ఇసుక తిండిల్లో ఇప్పుడు ఈ రేవులున్నాయే మొత్తం ఘాట్లు. ఈ ఘాట్లన్నింటిలోనూ కూడా ఈ చోట చాచవరదాకా అటు ఇటు తిరిగేవట. రాత్రిపూట పోయిన అర్ధరాత్రి పోయా శివ శంభు కాశీనాథ తరుణేందు శేఖర శ్రీకంఠ సితికంఠ అంటూ ఆయన నామస్మరణ చేస్తూ తిరిగాడు. తిరిగాడు కాబట్టి ఆయన నక్షత్రం అయ్యాడు, భవిష్యత్తులో వ్యాసుడవుతున్నాడు, భాషిల్లుతున్నాడు ఆయన. అలా కాకుండా రాత్రి 7 గంటలకల్లా టిఫిన్ తీసి ఉసుక్కమ్ముకుని పడుకుంటే అప్పుడు వచ్చే జన్మలో వ్యాసుడు అవ్వ, వ్యాసం రాసే శక్తి కూడా లేనివాడు అయిపోతాం. కాబట్టి ఎప్పుడు కాశీక్షేత్రం వంటి క్షేత్రాలకు ఎప్పుడైనా క్షేత్రాలకు వస్తే కేవలం విసిరం తీసుకోవడం మాత్రం తగ్గించండి, కాస్త తిరగండి, భగవన్ నామం చేయండి, ఓపిక ఉన్నందులో తిరగండి. అలాగని మరి మూర్ఖత్వంతో కాళ్ళు చేతులు పోగొట్టుకునేలా తిరగమల్లా. నీ శరీరము సహకరించినంత వరకు అన్ని దర్శనం చేసుకో, భగవన్ నామం చెయ్యి. మధ్యాహ్నం భోజనానంతరం ముసుగుదని పడుకునే బదులుగా ఒక్కసారి ఆ రేవులు కసేపు కూర్చోండి, నమశివాయ అనే పంచాక్షరీ జపం చేయండి, రకరకాల స్తోత్రాలు రాశారు పెద్దలు అవన్నీ చేసుకోండి, అప్పుడు తరిస్తారు. లేకపోతే ఏమవుతుంది? చివరికి మనకు ముసుగు మిగులుతుంది. ఇప్పటికి కూడా నేను ఆశ్చర్యపోతున్నది ఏంటంటే 70 ఏళ్ళవాళ్ళు 80 ఏళ్ళవాళ్ళు రోజు పొద్దుట్టు లేచి దర్శనానికి వెళ్ళి వస్తున్నారే, వాళ్ళంతా తెల్లవారుజాము స్నానాలు చేస్తున్నారే, రేవుల్లో కూర్చుంటున్నారే, పురాణాలకు ఎక్కడెక్కడ నడుచుస్తున్నారే ఇక్కడ ఉన్న వాళ్ళంతా, మనం ఆ మాత్రం చేయనటువంటి చేయగలం అంటే నేను మీ గురించి చెప్పట్లేదు, మీరు ఎలాగో వింటున్నారు పాపం పుణ్యాత్ములు, ఇలాంటి వాళ్ళ గురించి కాదు. ముసుగు తల్లి నిద్రపోవడానికి ఇష్టపడేటటువంటి పరమాత్మ స్వరూపుల కోసం చెబుతున్నాను. వాళ్ళు కూడా పరమాత్మ స్వరూపులు కావాలనే కోరికతో చెబుతున్నాను అనమాట. సాధ్యమైనంత వరకు అవిశ్రాంతంగా ఉండాలట, దానికి తపస్సు అని పేరు అనమాట. అలా చేస్తే మనం కూడా అగ్నిహోత్రుడు వంటి మహానుభావుల స్థాయికి వెళతాం. అందుకని యాత్రల్లో సాధ్యమైనంత వరకు అసలు బద్ధకానికి ఏ విధమైనటువంటి ఆలవాలము కాకూడదు. మన శరీరం సామరితనం విడిచిపెట్టేయండి అంతే, చురుగ్గా ఉండండి అంతే, అప్పుడు మనకి ఇహము పరము రెండు లభిస్తాయి. ఇక్కడ నుంచి విమానం ఇంకొంచెం ముందుకెళ్ళింది. ఈసారి వరుణదేవుడు ఎదురొచ్చాడు. ఈ వరుణదేవుడు కూడా అంతే, ఆయన కర్దమ ప్రజాపతి యొక్క కుమారుడు ఒకప్పుడు, అంతటి మహానుభావుడు ఆయన. కర్దముడికి దేవభూతికి జన్మించిన పుణ్యాత్ముడు అండి ఆయన. సామాన్యుడిగా ద్రోణుడు అంటే ఆ మహానుభావుడు ప్రాచేతసుడని పిలువబడతాడు. వాళ్ళ నాన్నగారికి ఆ పేరు ఉండడం వల్ల ప్రచేతసుడని. ఈయన పశ్చిమ దిక్కుకి అధిపతి అయ్యాడు. ఈయన కూడా చాలా గొప్ప విషయం అంటే కొన్ని కథలు కొత్తగా చదువుతున్నాం, కొన్నేమో ఎక్కువ డీటెయిల్డ్గా చెప్పవలసిన అవసరం ఉంటాయి. కర్దముడని ప్రజాపతి ఉన్నాడు, ఆయనకి వరుణుడు కొడుగ్గా పుట్టాడు. ఈ కుమారుడు ఒక రోజున నదిలోకి స్నానానికి వెళ్ళాడు. అప్పటికి నదీ దేవతగా వేరే ఆయన ఉండేవాడు, ఈయనకు ముందు వేరే వరుణుడు ఉండేవాడు. ఈయన స్నానానికి వెళ్ళగానే ఓ మొసలు వచ్చి ఆ కుర్రాన్ని పట్టుకుపోయింది. ఇంతలో కొంతమంది వచ్చి, అయ్యో అయ్యో కర్దమ ప్రజాపతి, నీ కుమారుడిని మొసలు పట్టుకుపోయింది అని చెప్పారు. అప్పుడు ఆయన ఏం పట్టించుకోకుండా, మొసలు పట్టుకుపోతే నేనేం చేస్తానని కళ్ళు గట్టిగా మూసుకుని ధ్యానం చేస్తూ శివుణ్ణే తలుచుకున్నాడు. ఈశ్వరుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజించాడు. అప్పుడు తమాషా ఏంటంటే, ఈ మొసలి ఈ పిల్లవాడిని పట్టుకుని మొత్తం సముద్ర జలాలన్నీ తిరిగి 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 పట్టుకొని పట్టుకొచ్చి ఆయన పాదాల దగ్గర పిల్లవాడిని పెట్టి వెళ్ళిపోయింది. మొసలి కొరికి పట్టుకొచ్చిన కుర్రాడు ఆయన దగ్గర పడితే వాడి శరీరం మీద కోరలు గుర్తులు కూడా లేవుట ఆయన జప ప్రభావం వల్ల. ఆ కుర్రవాడిని పిలిచి, నాయన నువ్వు కారణజనకూడవి, శివానుగ్రహంతో మొసలి రోడ్డులో పడి కూడా బతికావు, కాశీ వెళ్ళు, నీ పేరు మీదుగా శివలింగం ప్రతిష్ఠించు, నువ్వు దిక్పాలకుడు అవుతా ఉన్నాడు. అప్పుడు అతడు కాశీక్షేత్రానికి వచ్చి తన పేరు మీదుగా వరుణేశ్వరలింగాన్ని ప్రతిష్ఠించి భక్తి శ్రద్ధలతో శివుణ్ణి పూజించి పశ్చిమ దిక్కుకి అధిపతి అయ్యి జలాధిపతి అయ్యాడు. యాదసాంపతి అన్నారు అప్పటి నుంచి ఆయనకి, జలాలకి అధిపతి అనమాట. యాదశబ్దమునకు జలము అని అర్థం అనమాట. ఆ విధంగా ఆయన జలపతి అయిపోయాడు. ఆయన కాశీక్షేత్రంలో తపస్సు చేసిన వాడే. మీరు చూడండి, ఇప్పుడు ఇంద్రుడు, అగ్ని, యముడు, నిరుతి, వరుణుడు, వాయువు, కుబేరుడు, ఈశానుడు, ఈ అష్టదిక్పాలకులు కాశీ వచ్చిన వాళ్లే, కాశీలో లింగ ప్రతిష్ఠ చేసిన వాళ్లే, శివుణ్ణి పూజించిన వాళ్లే, శివుణ్ణి మెప్పించారు, మెప్పించి దిక్పాలకులు అయ్యారు. వీళ్ళే కాదు, నవగ్రహాలు కూడా మొత్తం నవగ్రహాలు శివానుగ్రహం పొందే గ్రహాలు అయ్యాయి. మొత్తం దిక్పాలకులు కానీ గ్రహములు కానీ ఎవరైనా శివుడి వల్లే గ్రహాలు అయ్యారు చూడండి, లేకపోతే వాళ్ళకి ఎవరికి గ్రహస్థానం లేదు. అందుకే ఉంటే శివానుగ్రహం మనం కూడా నిగ్రహం పొందగలుగుతాం, ఆ అనుగ్రహం వల్ల గ్రహాలకు ఉన్నంత దివ్య స్థానాన్ని పొందగలుగుతాం, శక్తి పొందగలుగుతాం అన్నమాట. ఇక్కడి నుంచి వరుణలోకం నుంచి ముందుకు వెళ్ళాడు. వరుణుడు కూడా ఇది స్వాగతం చెప్పాట. ఎంత అదృష్టం అండి, హరిద్వారంలో మరణించటం వల్ల, మరణించేటప్పుడు చివరి క్షణములలో నారాయణ స్మరణ చేయడం వల్ల ఆయన దివ్య విమానంలో వైకుంఠానికి వెడుతున్నాడు. వెడుతూ ఉంటే దారి పొడుగున వీళ్ళందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చి నమస్కారాలు చేస్తున్నారు ఆయనకి. వరుణుడు నమస్కరించాడు, అగ్ని నమస్కరించాడు, ఇంద్రుడు నమస్కరించాడు, యముడు నమస్కరించాడు. మాట్లా ఇంతమంది యొక్క నమస్కారాలు అందుకోవడం అంటే అది కేవలం తీర్థయాత్రల వల్ల వచ్చిన లాభం. తీర్థయాత్రలు ఎంత గొప్ప ఇప్పుడు తెలుస్తుందో, అందుకని తీర్థయాత్రలు చేయాలి. లేకపోతే అలసాని పెద్దలు గారి మనుచరిత్రలో, అది మనుచరిత్ర పేరుకి అలసాని పెద్దలు రాసినా ఈ పద్యాల భావం అంతా మార్కండేయ పురాణంలోది. మార్కండేయ పురాణంలోని చరిత్ర సార్వదేశముల సంభవం, దాన్ని మారణ గారు కూడా దాదాపు ఒక 120 పద్యాల్లో రాశాడు. దాన్ని అలసాని గారు 628 గజ్య పద్యాలుగా రాశాడు. గజ్యాలు పద్యాలు కలిపి 628 ఉన్నాయి. అందులో తీర్థయాత్రాచరణశీలినై అన్నాడు ఆయన. అంటే ఆ తీర్థయాత్రలు ఎంత గొప్పవో మనకి తద్వారా తెలుస్తోంది. సిద్ధులు తీర్థయాత్రలు చేశారు, మహర్షులు తీర్థయాత్రలు చేశారు, ఆఖరికి నారదుడు కూడా భూలోకానికి వచ్చి మానవుడి కింద నటిస్తూ కాలినడకన తీర్థయాత్రలు చేశాడు. అలా తీర్థయాత్రలు చేస్తూ ఉంటేనే కదా నారదుడికి భూలోకంలో కష్టాలు కనపడడం, ఆ కష్టాల నుంచి బయటపడడానికి సత్యనారాయణ వ్రతం అనేది లోకంలో వ్యాప్తి చేశాడు ఆయన. వ్యాసుడు కాలినడకన తీర్థయాత్రలు చేశాడు, కళ్ళు మూసి తెరిచే లోపు ఎక్కడికైనా వెళ్ళగలడు ఆయన, అయినా కాలినడకన తీర్థయాత్ర చేశాడు ఆయన. 10,000 శిష్యులతో వెళ్ళాడు. ఎంతమంది ఎన్ని రకాలుగా ఎన్ని తీర్థయాత్రలు చేయకపోతే వాళ్ళు అది గొప్పవాళ్ళు అయ్యారు. అందుకని తీర్థయాత్ర చేయాలి. ఏమొద్దండి, నేను ఇంట్లో కూర్చుంటానండి, ఏదో మీరు ఏవో 2 రూములు వచ్చి ఆ 2 రూములో కూర్చొని వేడి కింద ఫోన్ చేసి పడుకుంటానంటే దానివల్ల పెద్ద ఉపయోగం లేదు. అందుకని 4 రూములున్నా 5 రూములున్నా ఎంతో కొంత కార్యక్రమం అగ్గబెట్టుకుని మహాత్ములంతా తీర్థయాత్రలకు వస్తుంటారు అప్పుడప్పుడు. ఈ తీర్థయాత్రలు శరీరాన్ని మనస్సుని రెండింటినీ అత్యంత పవిత్రం చేస్తాయి. ఇటు మనస్సు శరీరము పవిత్రం అవ్వాలంటే తీర్థయాత్ర చేయవలసిందే. ఆ వెళ్ళిన చోట కూడా ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించవలసింది. వాళ్ళు ప్రవర్తనలో తేడా వస్తే కూడా తీర్థయాత్రలో పెద్ద ఉపయోగం లేదు. అక్కడ ఉన్నంతసేపు ఈర్ష్య ఉండకూడదు, అసూయ ఉండకూడదు, ద్వేషం ఉండకూడదు, అత్యంత గురుభక్తి ఉండాలి. గురువులు చెప్పిన రీతిలో అక్కడ చేయవలసిన పారాయణములు చేయాలి, యజ్ఞములు చేయాలి. యజ్ఞం 6 గంటలకి 8 గంటలకి వస్తే ఉపయోగం లేదు. మంగళహారతి ఇచ్చే సమయంలో వస్తే ఉపయోగం ఉంది, మళ్ళీ సంపూర్ణ ఫలితం రాదు. ఇవన్నీ చేసుకోవాలి. ఇప్పుడు వీళ్ళ నమస్కారాలు చేసుకుంటూ కొంచెం ముందుకెళ్ళాక ఒక ఆయన తగిలాడండో అయ్యి బాబా ఏం అలంకారాలు చేసుకున్నాడు ఆయన, ఒళ్ళంతా అలంకారాలే, మంచి కిరీటం ధరించాడు, పరమసుందరాకారుడు. ఆయన పక్కన ఇద్దరు కొడుకులు ఉన్నారు, వాళ్ళు ఇంకా అందంగా ఉన్నారు, తండ్రిని మించిన అందగాళ్ళు వాళ్ళు. వాళ్ళంతా ఎదురు వచ్చారు. ఆ వాళ్ళు కూడా వచ్చి ఎంత అదృష్టవంతుడు అయి ఈ దివ్య విమానంలో పైకి పెడుతున్నావు, ఆయన స్వాగతం చెబుతూ ఉంటే వీరెవరండి అని అడిగాడు పుణ్యశీల సుశీలరను ఈ శివశర్మ. ఆయన ఎవరో తెలియటం లేదు, ఆ మధ్యలో కూర్చున్నాయనే నరవాహనుడు, మనిషిని వాహనంగా చేసుకుని మనిషి మీద కూర్చున్నవాడు, కుబేరుడు అంటారు ఆయన. ఈ ప్రపంచంలో అంత డబ్బు ఉన్నవాడు మరొకడు లేడు. ఆఖరికి శివుడు కూడా తన అష్టసిద్ధులు ఆయనకి ఇచ్చి తాను ముష్టి ఎత్తుకుంటాడు. బాబు శివుడికి అంత ఇష్టం అంటే అతనికి మొత్తం ఇచ్చేసి తాను మాత్రం మళ్ళీ శివుడు ముష్టి ఎత్తుకున్నాడట. శివుడికి ఎంత ప్రేమ అండి, శివుడికి ఎవరైనా ఇడ్లీ పట్టుకొస్తే ఆ ఇడ్లీ తను తినకుండా ఈ కుబేరుడికి పెట్టేసేవాడు, మొత్తం ఈ సేవకుడికి ఇచ్చేసేవాడు ఆయన. అందుకని పరమేశ్వరుడు అకలంక చిత్తుడు అన్నారు, పరమ కరుణా స్వరూపుడు ఆయన. ఆయన ఎప్పుడు అలా కూర్చుంటాడు నిర్వికారంగా, ఆయనకు చేతికి శివుడి చేతికి ఒక ఉంగరం అక్కర్లేదు, బంగారం అక్కర్లా, మెడలో పావులు వేసుకు తిరుగుతాడు, ఎంతో విభూతి వేసుకుంటాడు. చూడండి కుబేరుడికి ఇచ్చేసాడు మొత్తం, ఆయన తన శిష్యులకు ఇచ్చాడు. ఆయన తాను మాత్రం మామూలుగా అలా ఉంటాడు నిర్వికారంగా. ఈశ్వరుడికి అత్యంత ప్రీతిపాత్రుడు ఈ అష్టసిద్ధులు నవనిధులు పొందిన కుబేరుడు ఇతడే. శివుడికి మిత్రుడు కూడా, దిక్పాలకుల్లో మిగతా వాళ్ళు వేరు, కుబేరుడు వేరు, అది మాత్రం తెలుసుకోవాలి మనం. దిక్పాలకులంతా కేవలం పదవులు పొందినవాళ్ళు, ఒక్క కుబేరుడు పదవి పొందడము సంపద పొందడమే కాక శివుడికి మిత్రుడు కూడా. నువ్వు నాకు సఖుడవు అన్నట్ట. అందుకే కుబేరుడికి ఒక ప్రత్యేకమైన పేరు ఉంది, త్ర్యంబక సఖుడు అని. ఆ యోగం ఇంకెవరికి పట్టలేదండి, ఇంద్రుడికి పట్టలేదు. ఏది దిక్పాలకులందరికీ నాయకుడు, అసలు ఏదో చెప్పాలంటే ఇంద్రుడు మొత్తం దేవతలకు అధిపతి, కానీ ఇంద్రుడు కూడా శివుడికి మిత్రుడు కాలేకపోయాడు, కుబేరుడు మిత్రుడు అయ్యాడు, పక్కన కూర్చోగలిగాడు. ఎవరి యోగం వారిది? ఆయన పక్కనున్న వాళ్ళు ఇద్దరు ఆయన కొడుకులు, ఒకడు నలకోబరుడు ఇంకొకడు మణిగ్రీవుడు. వీళ్ళు కూడా పరమ సుందరాకారులు. అందరూ ఈ నలకోబరుడు అంటే రంభకి ఎంతో ఇష్టం, ఎప్పుడు రంభ ఆయన వెంటే పడుతూ ఉంటుంది, అంతకు అందంగా కట్టేవాడు. అనగానే ఆశ్చర్యం, ఈ మహానుభావుడా యక్షరాజు కుబేరుడు, ఈతడా సమస్త సంపదలకి ఆలవాలం, ఈతడా ఎవరైనా పిలిస్తే పలికి వాళ్ళకి సంపదలు ఇస్తూ ఉంటాడు, ఇతని గురించి చాలా గొప్పగా విన్నాను. ఈయన చరిత్ర ఏమిటి అన్నట్టు ఆయన కాశీకి వెళ్ళిన వాడే, ఆయన గొప్పతనం చెబుతున్నాను వీళ్ళు. ఆయన ఫ్లాష్ బ్యాక్ వింటే మాత్రం మనకి మర్చిపోతుంది, ఇలాంటి వాడు కూడా కుబేరులు అవుతారా అనిపిస్తున్నారు. పూర్వం మొదట్లో ఎన్నో పాపకార్యాలు చేసి బాగుపడిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారండి, అందులో ఈ కుబేరుడు ఒకడు. పూర్వం కాంపిల్యపురము అని ఒక పురం ఉన్నది, అది ఇప్పుడు పాకిస్తాన్లోకి వెళ్ళిపోయింది. తూర్పు పంజాబ్ అంతా పాకిస్తాన్లోకి విడిపోయిందిగా, పాంచాల దేశం 2 భాగాలు, అందులో ఒకటి తూర్పు పంజాబ్, ఒకటి పశ్చిమ పంజాబ్. పశ్చిమ పంజాబ్ మనకి భారతదేశంలోకి వచ్చి తూర్పు వెళ్ళిపోయింది. ఆ తూర్పు పంజాబ్గా విడిపోయిన దాంట్లో ఈ కాంపిల్యపురం ఉండేది. అక్కడ యజ్ఞదత్తుడు అని పేరు కలిగిన ఒక మహాపండితుడు ఉన్నాడు. ఇక వేద పండితులు అటువంటి వాళ్ళు ఉండరు. ఆయన సమస్త శాస్త్రాలు చదివాడు, సంపూర్ణముగా వేదములు వేదాంగాలు చదివాడు, అర్థములు కూడా చెప్పగలడు, ఉపనిషద్ అర్థాలు కూడా చెప్పగలడు ఆయన. సాధారణంగా ఉపనిషద్ అర్థములు చెప్పడం వేదార్థములు చెప్పడం కష్టం, చదవడం లేదు వేదం అర్థం చెప్పాలంటే చాలా కష్టం. ఇతడు అర్థము కూడా తెలుసుకున్నవాడు, అతని వాక్కు కూడా స్ఫుటంగా స్పష్టంగా ఉండేది, అందంగా ఉండేది, ఇతరులకు అర్థమయ్యేది, పరమసుందరాకారుడు. ఇక శ్రౌత స్వార్థ క్రియలు అంటే ఆయనకి ప్రాణం, అటువంటి వాళ్ళనే శుద్ధ వైదికులు అంటారన్నమాట. ఆ కార్యక్రమం విడిచిపెట్టకుండా చేస్తాడు ఆ మహాత్ముడు. నిత్యము సంధ్యావందనం, త్రికాల సంధ్యావందనం చేసేవాడు, యజ్ఞములు చేశాడు ఆయన. యజ్ఞములు చేయటం వల్ల యజ్ఞ దీక్షితుడని, యజ్ఞ స్వామయాజని పిలిచారు, స్వామపానం కూడా చేశాడండి. చిన్న వయస్సులో చేశాడు ఆయన. ఆయనకి బంగారం లాంటి సుందరి భార్యగా దొరికింది. ఇంత చేసి 25 ఏళ్ల వయస్సునట్టుగా వాళ్ళు చేయవలసిన యాగాలన్నీ చేశారు. కొంచెం ఆలస్యంగా వాళ్ళు ఒక కుమారుడు పుట్టాడు. ఈ యజ్ఞ దీక్షితుడు ఆ దేశపు రాజు గారి దగ్గర ప్రధాన పురోహితుడే కాక మంత్రి కూడా అట. ఇట మంత్రాంగము, ఇటేమో పౌరోహిత్యము, రెండూ నిర్వహించేవాడు ఆయన. రాజుగారు ఇతని పాండిత్యానికి, ఇతని వాక్ శుద్ధికి అన్నిటికీ మెచ్చుకొని చాలా సంపదలు ఇచ్చాడు. వేల ఎకరాలు సుక్షేత్రం ఉంది ఆయనకి. ఒక ఎకరం రెండు ఎకరాలు కాదు, మంచి పరమ పవిత్రమైన సట్లేజ్ రావి మొదలైనటువంటి నదులు ఉన్నాయే ఆ ప్రాంతాల్లో, ఈయనకి 5-6 ఎకరాల పొలం ఇచ్చాడు రాజుగారు. అవన్నీ రకరకాల పంటలు పండేవి, గోధుమ, వరి మొదలైన పంటలన్నీ పండేవి. ఇది కాక అతనికి 2-3 లంకల అన్నంత పెద్ద భవనం ఉండేది. లంకంత ఇల్లు కాదు, ఎక్కడ 2-3 లంకలేమో అన్నంత ఇల్లు ఉండేది, బంగారు లాంటి ఇల్లు. ఆ ఇల్లు కూడా మేడల మీద మేడలు, ఇరుకు గదులు కావేమి, రీసౌండ్ గదులు కావవి, మంచి సౌండ్ బట్టి అయిన. ఇక బంగారం చెప్పేక్కర్లా, ఆయనకు ఉంగరాలు, బొలుసులు, కంకణాలు, కాళ్ళకి గండ పెండేరాలు, ఇవన్నీ ఉండేవి. ఇప్పుడు కలియుగంలో పెండేరాలు ఇవన్నీ గండాలే, కానీ ఆయనకి గండ పెండేరాలు కూడా ఉన్నాయి. ఇలా ఒకటి ఒకటి దాసదాసి జనం ఉన్నారు, బంగారం లాంటి భార్య ఉంది. అయినా కొంచెం ఆలస్యంగా సంతానం కలిగింది. లేక లేక పుట్టిన కొడుకు అవడం వల్ల ఈ కొడుకు అంటే తల్లికి ఎక్కువ ప్రాణం అయ్యింది. సహజంగా పిల్లలంటే ఎవరికైనా ఇష్టమే. అందులో వీడు కొంచెం పెళ్ళైన వెంటనే పట్టుకుండా 10 ఏళ్ల తర్వాత పట్టడం వల్ల ఈ కొడుకు మీద పంచప్రాణాలు పెట్టుకున్నారు వాళ్ళు. ఈ కుర్రాడు కొంచెం అందంగా కూడా ఉండేవాడు, చాలా అందంగా ఉండేవాడు. మా సాయి మనోజ్ అంత అందంగా ఉండేవాడు. చెవులకు వాడికి కొండలాలు చేయించారు, చేయవలసిన నగలన్నీ చేయించారు, సమస్తం చేయించారు. ఈ కుర్రవాడు దురదృష్టమో అదృష్టమో తెలియదు కానీ, ఎవరి పూర్వజన్మ సుకృతివాడో తెలియదు కానీ, తండ్రి గారికి పూర్తి వ్యతిరేక మార్గంలో నడుచుకునేవాడు. చిన్నప్పటి నుంచే తెలుస్తాయి మనిషి యొక్క లక్షణాలు. బాల్యం నుంచి కనిపించిన జంతువుల్ని హింసించి చంపడం మొదలెట్టాడు వీడు. సంధ్యావందనం అంటే వాడికి అసహ్యం, బ్రాహ్మణాచారాలంటే చికాకు. బ్రాహ్మణాచారంబు పరిహాసకము చేయు అగ్నిహోత్ర విధానమన్నలుగు. బ్రాహ్మణాచారాలంటే అసహ్యం. గుండు చేయించుకోవడం ఏంటి, పిలక పెట్టుకోవడం ఏంటి, ఊది పూసుకోవడం ఏంటి, అందరూ శుభ్రంగా టిప్టాప్గా ప్యాంటు షర్టు వేసి తిరుగుతుంటే నేను ఇలా ఎందుకు తిరగాలి అనుకునేవాడు. అందుకని ఇంక ఏదో నాన్న యజ్ఞం చేస్తున్నప్పుడు తప్పనిసరిగా చిన్న వయసులో చచ్చి చెడు కాసేపు పంచిగట్టి వెళ్ళి దగ్గరనే తీసేసి టిప్టాప్గా టీషర్ట్ గీషర్ట్ వేసి మహించి విభూతి తుడుచుకొని తిరిగేవాడు. చెవులకు పోగులంటే ఇష్టపడేవాడు కాదు. ఇక సంధ్యావందనం అంటే వాడికి అసహ్యం. సంధ్యావందనం మాట వరుసకు కూడా చేయడానికి ఇష్టపడేవాడు కాదు. వీడికి చిన్నప్పుడే 8వ వెంటనే ఉపనయనం చేసేశారు. ఉపనయనం అయిన వెంటనే వీడు సంధ్యావందనం విడిచిపెట్టేశాడు. సంధ్యావిహీనాహ పశుభి సమానాహ, సంధ్యావిహీనులు పశువులతో సమానుడు. వేళకు సంధ్యావందనం చేయనటువంటి వాడు ఎన్ని యజ్ఞములు చేసినా తపస్సులు చేసినా అది ఫలించదు. అందువల్ల పొద్దుడు లేవాలి. ఎన్నిసార్లు చెప్పిన ఈ మనుషులకు అర్థం కావడం లేదు కానీ ప్రొద్దున సూర్యోదయ సమయమునకు లేవండి, సంధ్యావందనం చెయ్యండి, మీ ముఖములకు కాంతి రాకపోతే అడగండి, మీ జాతకం మారకపోతే అడగండి. మేమంతా ఆ పనులు చేసాం. మేము చేసిన పనులు మీకు ఆశ్చర్యం కలిగిస్తే ఆత్మస్థుతి కోసం చెప్పడంలా. తెల్లవారుజామున 4 గంటలకు లేవడం కదా, ఒక్కోసారి 3 గంటలకు కూడా లేచాం. ఎలా చదివామో మీకు తెలియదు. మేము చదువుకునే రోజుల్లో మమ్మల్ని చూసి చాలామంది ఆశ్చర్యపోయేవారు. కార్తీక మాసంలో సరిపల్లి అనేటటువంటి చోట కాలం పక్కనే మైళ్ళు, ఆ ఇంట్లో 3 గంటలకు లేచిపోయి కాసేపు చదువుకొని మళ్ళీ కార్తీక స్నానం 4 గంటలకి ఆ గజగజలాడే చలిలో వణుకుతూ ఉన్నప్పుడు తణుకులు చలిలో స్నానం చేసాం, సంధ్యావందనం చేసాం. రవ్వంత అత్యోక్తి లేదు, అత్యోక్తి చెప్పవలసిన అవసరం లేదు కాబట్టి చెబుతున్నాను. అంత చదివితే అప్పుడు మేము గోల్డ్ మెడల్ ఇస్ట్ అయ్యాం. ఏమీ చదువుకోకుండా హఠాత్తుగా వచ్చి పాండిత్యం రమ్మంటే ఎలా వస్తుందండి? పాండిత్యం అనేది నీ కృషిని బట్టి వస్తుంది. అసలు నువ్వే చదవకుండా హఠాత్తుగా పండితుడు అవ్వాలంటే కుదరదు. సహజ పాండిత్యం అంటే తనంత తాను పద్యం తందుకు రావాలనే ఉద్దేశం తప్ప అసలు వ్యాకరణం చదవలేదని కాదు అక్కడ అర్థం. కాబట్టి కష్టపడాలి. అవన్నీ అయ్యాక ఒక స్థాయికి వెళ్ళాక అప్పుడు నువ్వు కొన్ని కర్మకాండలు చేయకపోయినా భగవంతుని పట్టించుకోడు. ఎందుకంటే జ్ఞానం అయ్యాక కొన్ని క్రియలు చేయవలసిన అవసరం లేదు. అది జ్ఞానోదయమైన వాడికి. అసలు నీకు జ్ఞానోదయం వాడి దేవుడు అసలు నువ్వెవడో నీకు తెలియదు. ముందే చిన్నప్పటి నుంచే సంధ్యావందనం మానేస్తే ఏం చదువుకుంటే ఉపయోగం ఉందని భజగోవిందం అని పడాడు ఒకడెవడం అన్నాడు. ఎందుకంటే చదువు అన్నాడు, దానికి భజగోవింద ఉదాహరణ చెప్పాడు. భజగోవిందం చెప్పిన పండితుడు అయ్యాక చెప్పాడు. నీకు అక్షరపక్కరాదు, అక్షరాభ్యాసం అవ్వలేదు, నీకు రేపు ఉద్యోగాలన్నీ తిండి ఉండదు. చచ్చి చెడు చదివిన ఇంటర్వ్యూలోకి వెళ్ళి వెళ్తున్నటువంటి సన్నాసులు ఎంతో మంది ఉన్నారు నోరు లేక. ఉద్యోగం ఉండదు రేపు ఎలా పొందుతాను? అన్నీ వచ్చిన తర్వాత అప్పుడు వద్దరాలి. సంపదలన్నీ చేరిన తర్వాత ఈ సంపదలు నాకు అక్కర్లేదని వైరాగ్యముతో దానం చేస్తే వాడిని ధ్యానం అంటారు. కానీ అసలు డబ్బులు ఎక్కడ గోచి గుట్ట పెట్టుకున్నవాడు నాకేం కావాలంటే అది మెట్ట వేదాంతం అవుతుంది. గొప్ప జ్ఞానం ఏమిటనమాట, ఆకలితో ఉన్నప్పుడు ఎదురుకుండా పిండి వంటలు భోజనం ఉన్నా దాని మీద ఆశ పడకుండా ఉండగలిగితే అప్పుడు నువ్వు నిష్కాముడి, అప్పుడు జ్ఞానివి. ఎలా వచ్చి తిండి దొరకదో అలా కూర్చున్నావు ఏకాదశిక, తిండి దొరకలేదు కదండి వాడు ఏకాదశి అనుకున్నావు, తిండి దొరకలేదు కాబట్టి ఏకాదశిక. అలా అనగానే ఎవడో పట్టుకొచ్చి అక్కడ రెండు గులాబ్ జాములు పెట్టాడు, మరి ఇప్పుడేమిటి తిండి దొరికింది కదండి ఏకాదశి ఇంకోసారి చూద్దాం, ఇప్పుడు ప్రస్తుతం మాత్రం ద్వాదశ అని తినేసాడు. అంటే తిండి దొరకకపోతే ఏకాదశ, దొరికితే ద్వాదశ, అది న్యాయం ఎలా అవుతుంది. కాబట్టి కర్మకాండ తప్పక చేయండి, సంధ్యావందనము చేయకపోతే మీరు జన్మనెత్తిన పశువులతో సమానులు అని చెప్పారు. చేయండి, ప్రతి వాడికి ఒక సంధ్యావందన విధానం చెప్పారు. ఉపనయనం కానటువంటి వాళ్ళు రెండు చేతులతోటి నీళ్లు తీసుకుని సూర్యుడికి నమస్కారం చేసి అర్ఘ్యం ఇచ్చేయండి, కనీసం సూర్యాయన వాహనకు అర్ఘ్యం ఇచ్చేయండి, స్త్రీలు అలా ఇచ్చేయండి ఏం పర్వాలేదు, ఏదో విధముగా సంధ్యావందనం అర్ఘ్య ప్రదానం చేయండి. ఉపనయనం అయితే ఎలాగో విధానం చెబుతారు, ఆ విధానం నేర్చుకోండి, నేర్చుకోకపోతే రకరకాల జన్మలు ఎత్తవలసి వస్తుంది అని ఇటు కాశీఖండంలోనూ చెప్పారు. కాశీఖండంలో సూర్యుడి గురించి సంధ్యావందనం గురించి ఉంటుంది, అలాగే శివపురాణంలో చెప్పారు. పరమ పవిత్రమైన పురాణములన్నీ ఆ విషయాన్ని చెప్పాయి, గరుడ పురాణంలో అయితే చెప్పేక్కర్లేదు. కాబట్టి లఘుగానో లేక దీర్ఘంగానో మొత్తం మీద సంధ్యావందనం చేయాలి. ఈ దుర్మార్గుడు సంధ్యాభివందన శ్రద్ధ యుద్ధన చేయి, సంధ్యాభివందనం అంటే అసహ్యం, దాన్ని తీసి పక్కన పెట్టేశాడు. జ్యోతకారులతోడి వర్దియొడయు, జ్యోతకాళ్ళు ఉన్నారు అక్కడ పేకాటేవాడు, ఆ రోజుల్లో అదొక రకమైన పేక, అటువంటి జోగం వాడే వాళ్ళతో స్నేహం చేశాడు. పాషండ షండ దుర్భాషల ఆవర్తిల్చు గీత వాద్య వినోద కేళిదగులు, ఇంకా నాస్తికులతోటి మూర్ఖులతోటి నోటికొచ్చినట్టు మాట్లాడేటటువంటి వాళ్ళతోటి స్నేహం చేసేవాడు. దేవుడు లేడు, వేదాలు లేవు అనేవాడు, ఇదో రామానుజాచార్యులు వారి విగ్రహం పెడితే ఆ విగ్రహాన్ని తిరస్కరించి తిట్టేటటువంటి వాడు, రకరకాల శానలు ఉంటాయి కదా దిక్కుమాల శాన, విదేశీ మతాల దగ్గర డబ్బులు పుచ్చుకునేటటువంటి నీచులు క్షుద్రుడు అల్పులు క్రూరుడు అయినటువంటి వాళ్ళతో చేసి స్నేహం చేసేవాడు. వాళ్ళతో చేరి వేదములను తిట్టడం, ఉపనిషత్తులను తిట్టడం, పురాణం చెప్పేవారిని తిట్టడం, వారు చెప్పే వాళ్ళని వక్రీకరించడం, ఈ విధమైన పిచ్చి పనులు చేసేవాడు. రోజు గానా బజానా వాళ్ళతో స్నేహం చేశాడు. సంగీతం గొప్పది కానీ గీత వాద్య విరోధ తేలితగులు అంటే అర్థం ఏంటంటే, ఆ రోజుల్లో కొంతమంది వేశ్యాస్త్రీలు వాళ్ళతో పాటు తిరిగేటటువంటి వాళ్ళు ఉండేవాడు. వీళ్ళు పిచ్చి పిచ్చి బూతుపాటలు పాడుకుంటూ పిచ్చి వాయిద్యాలు వాయించుకుంటారు అనమాట. డుబ్బు డుబ్బు డప్పులు వాయించుకుంటూ ఎగిరి గంతులు వేసి గొడ్లు కూతురుతున్నారు ఇప్పుడు కూడా గొడ్ల మీద. ఇది అనమాట గీత వాద్య వినోదం ఏంటంటే, మా పనికి వాళ్ళని పెట్టారు గొడ్లు కట్టుకుని డ్యాన్స్ ఇంటర్స్ రోడ్డు మీద, అదే ఏం సందేశం ఇస్తారు. అందుకే ఇప్పుడు సినిమాలు కావు, ఈ సినిమాలు చూసామంటే అడిగిపోతాం. పూర్వం చక్కగా చలనచిత్రాలు అంటే ఒక కావ్యాల్లో ఉండేది, మాయాబజార్ చూసామంటే ఎన్నాళ్ళైనా అందులో ఉన్న మధురము నుంచి బయటికి రాగలమా. ఒక పాతకాల పాతాళ పేరు చూసామంటే ఎటువంటి సాహిత్యం, అమ్మవారి ఉపాసన అంటే ఏమిటో అందులో తెలియజేశారు. అందులో కవచాయహం అని ఎంత అందంగా చెప్పాడండి ఎస్సీ రంగారావు గారు డైలాగ్, అద్భుతం అనమాట. అది ఏ పండితులు ఉచ్చరించగలను అంత స్పష్టంగా ఉచ్చరించారు వాడు, అంత చక్కగా అందులో విశేషాలు చెప్పారు. పాతకాలం గుణసుందరి కథలోకి వెడితే అయ్యే బాబా అసలు ఆహా ఏం అద్భుతమైన పద్యాలు, ఏమి పాటలు, ఆ పాటలు వింటే శరీరం పులకించిపోదు. శ్రీ తులసి ప్రియ తులసి జయముని వెంటే తులసి తులసిదేవి అక్కడ వచ్చి కూర్చోదు. ఉపకార గుణాలయమై ఉన్నావు కదే మాట అంటే అమ్మవారు రాకుండా ఉంటుందా. ఇప్పుడు వీడు పాడుతూ ఉంటే అసలు ఏం భయపడదు, ధరాధరేంద్రుడు అంటాడు ఏడుస్తూ. ఘంటసాల పడిన అద్భుతమైన శ్లోకాన్ని కంపు చేసేస్తే ధరాధరేంద్ర మీద ఎక్కడ నాకేమని పెద్దట్లా ఏడుస్తున్నట్టు ఉంది. అద్భుతమైన కంఠంతో గంభీర కంఠంతో జటాకటాక సంభ్రమ భ్రమం నిలింపనిద్యరి అంటే శివుడు దిగొచ్చాడు ఘంటసాల పడితే. ఇప్పుడు వీడు పడితే ఈ ఘంటసాల వింటే హడిలు పారిపోతాడు శివుడు, కొన్ని వచ్చిన శివుడు కూడా అక్కడికి వచ్చిన వాడు కూడా పారిపోతాడు. అదేం కొద్దిగా దిక్కుమాల పడం అనమాట, ఒళ్ళు గగురుపడు గురుగుతుంది అనమాట భయంతో జుగుప్సతో. కాబట్టి ఇప్పటి వదిలి పారేయాలి, మంచి మంచి పాటలు పవిత్రమైన గానముతో కాలక్షేపం చేయాలి. మహానుభావులు పూర్వకాలంలో గానం చేస్తూ ఉంటే భగవంతుడు దిగొచ్చేవాడు అండి, నారదుడు పాడాడు. అలాగే బృందావనంలో యశోదాదేవి కృష్ణుడి యొక్క లీలలు పాడుతూ ఉంటే ఎండిపోయిన చెట్లు చిగురించాయన్నారు. తరువు నిగురంతా పెరుగింది తరువదొచ్చి అన్నారు. తరువులకు కూడా వెళ్ళాలి ఆ చిగుళ్ళు వచ్చి పడ్డాయట. అంటే ఎంత మధురంగా గానం చేశారు, ఎటువంటి నామాలను వాళ్ళు ఉచ్చరించారో ఆలోచించండి. వీలున్నంత వరకు మీ కంఠమును భగవంతుడికే వినియోగించండి. హరిని గురించి పాడేటటువంటి నోరే నోరు, శేషశాయికి బ్రొక్కే శిరస్సే శిరస్సు, శ్రీనాథు వర్ణించు జఫా జఫా, అలా అనుకోవాలి. అనవసరమైన వాళ్ళు ఎప్పుడు స్తుతించకండి. ప్రతివాణి పొగిడేనే ఓ పుస్తకం రాయడం, ఓ అడ్డమైన వాడికి వంకి తెచ్చి నువ్వు ఇంద్రుడు పోయి నువ్వు చంద్రుడు పోయి, వాడిని ఎత్తు మీద పెట్టుకుండదు. వాడినేమో ఏకంగా రాజశేఖరా నీపై బోధు తీరలేదని రాస్తే అది ఎక్కడ ఉంటుంది, వాడి అందం ఎక్కడ వేసింది అక్కడ. వాడి మనిషి వాడు తాగుబోతు, వాడు ఇష్టోతుడు తిరుగుతాడు, అక్కడ తాగుబోతున్నాడు. ఒకటి గంకి తీస్తే వాడిని కూడా శివుడితో పోలిస్తే శివుడు ఏమైపోతాడు, అప్పుడు నీ బతికి ఏమవుతుంది. పోతన గారు మనకి ఆదర్శం. నేను చచ్చినా పర్వాలేదు, నేను రామచంద్రుడికి అంకితం ఇస్తానన్నాడే. శివుడికి తప్ప ఇంకోటి దగ్గరికి రానివ్వనన్నాడు గురుచెట్టి. వాళ్ళు మనకు ఆదర్శం అంటే అటువంటి వాళ్ళని మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఎప్పుడు అల్పుడికి క్షుద్రుడికి ఇవ్వకండి, తల్లిదండ్రులకి ఇవ్వండి. పర్వాలేదు, మీ తల్లిదండ్రులు దేవతల కంటే గొప్పవాళ్ళు. ఎప్పుడైనా మీకు అంకితం ఇవ్వాలనిపిస్తే మీరు ఏదైనా పుస్తకం, తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవాలు కనుక వాళ్ళకి ఇవ్వండి, ఏం పర్వాలి. లేదా ఎవడికి పడితే వాడికి పనికి మన వాడికి ఇవ్వండి. ఇచ్చేటప్పుడు అవతల వాడి యొక్క లెవెల్ చూసుకోవాలి. అల్ల కర్ణాట కిరాట కీచకులకమ్మ త్రిశుద్ధి గలంబు భారతి అని సుస్పష్టంగా చెప్పాడు మహాత్ముడు. కానీ ఈ దౌర్భాగ్యుడు, ఈ యజ్ఞదత్తుడి కొడుకు ఈ గీత వాద్య వినోద క్రియలతోటి ఆనందంగా గడిపాడు. వాడు నాన్నవాడికి గుణనిధి అని పేరిచ్చాడు, ఏదో సద్గుణాలకి నిధి అవుతాడని. అక్కడ సద్గుణాలు పెట్టకుండా గుణనిధి అన్నాడు కనుక వీడు దుర్గుణ నిధి అయ్యాడు. వీడిలో లేని దుర్గుణం లేదట. ఈ ప్రపంచంలో ఉన్న చెడ్డ గుణములన్నీ ఒక పోగు చేస్తే ఆ పెట్ట పోగు వీడే. సమస్తమైన కంపులు అందులోనే ఉన్నాయి వాడు అన్నమాట. ఈ విధంగా వాడు అనేక దుర్వ్యసనాలు గురైపోయాడు. చిత్రం ఏమిటంటే ఎనిమిదో ఏట నుంచి తాగుడు మీదకి మనసు వెళ్ళడం ఏమిటంటే కర్మ కాకపోతే ఎనిమిదో ఏట దూదం మీదకి వెళ్ళిందిట. పదకొండేళ్ళు వచ్చేసరికి వాడికి వేశ్యాలతో కూడా వచ్చిందిట. వీడు దొరికిపోతాయిగా వీడు పువ్వు పట్టుగానే పరిమణించినట్టుగా అయిపోయాడు. చాలా ఆశ్చర్యకరమైనటువంటి దుర్లక్షణాలన్నీ వచ్చి అందులో పడ్డాయట. ఒక్కనాడు విభూతి పెట్టుకున్నాడు కాదు, ఒక్కనాడు గుడికి వెళ్ళాడు కాదు. వీడు గురుకులంలో వేశారు. గురువులు కూడా రెండు రోజుల తర్వాత అడిగిపోయి, ఒరే నీ గురువులో అయిన మేమే పాడైపోతాం, నువ్వు వేరే గురువుల దగ్గరికి వెళ్ళాను, గురుకులం నుంచి పంపేశారట, స్వస్తి చెప్పారు. వీడు వీళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి ఆ విషయం చెప్పగానే, ఒరే మీ నాన్నకి చేస్తే చనిపేస్తాడు రోజు, నువ్వు రోజు స్కూల్కి వెళ్తున్నట్టు బిల్డప్ ఇచ్చి నేను కూడా నీకు వర్త పడతాను అది. పాపం ఏమో ఈ యజ్ఞ దీక్షితుడు, ఆయన యజ్ఞాలు చేయడం, ఆయన పాండిత్యం, ఆయన సన్మానాలు, ఆయన వదనాలే తప్ప ఈ పిల్లలను పట్టించుకోలేదు. పండితులకు సమస్య వస్తుంది. ఎందుకని పండిత పుత్ర పరమసుంట అంటారంటే, ఎంతసేపు వీడు బయటికి వెళ్ళి సన్మానాలు పొందడం, వీడి కవిత్వాలు, వీడి పురాణాలే కానీ పిల్లల గురించి పట్టించుకోడు, ఒక అక్షరం చెప్పడం. అప్పుడు ఏమవుతారు పిల్లలు? ఆ రకంగా పండితులు పిల్లల్ని పట్టించుకోకుండా బయట తిరగడం వల్ల పిల్లలు పాడవుతారు. కాబట్టి ఆ సామెత వచ్చింది. కానీ మా నాన్నగారులాగా పరమ పండితులు ఉన్నారు అనుకోండి, పండిత పుత్ర పరమ పండిత అని అనిపించుకోగలిగాం. ఆయన ఎప్పుడు ఒక ముక్క చెబితే వాళ్ళు వచ్చేసేది తెలియకుండానే. ఎంత సులభంగా చెప్పేవారండి ఆయన పద్యాలు. ఆయన చెప్పినట్టుగా వ్యాకరణం చెప్పడం కానీ లేకపోతే ఒక ఛందస్సు చెప్పడం కానీ ఇంకెవరు చెప్పలేదు. ఆయన చెప్పబట్టి ఇంట్లో ఒక మహాత్ముడు ఉండబట్టి మాకు ఇంట్లో పలికితే పద్యం అయిపోయేది. సహజంగా కవిత్వం వచ్చింది. నేను అందుకే 1986 ఆనాటికి నాకు ఏ కవులతో పరిచయం లేని రోజుల్లోనే కలకింకిణులు అని మొదటి రచన చేశాను. అందులో ఒక పద్యం దాస్తున్నాను, ఫలిత లలిత కళలు కులవృత్తులై అభ్యసనము లేకయంటూ సహజముగను, నాకు కవిత యభ్య నాకుల విద్యగా ప్రాక్తనంపు జన్మ వాసనలను అని రాస్తున్నాను. మా నాన్నగారి అనుగ్రహం అది. అటువంటి మహానుభావుడికి ఇంట్లో మేము పిల్లలుగా పుట్టబట్టి మాకు తెలియకుండా వచ్చేసాయి అన్నమాట. ఆయనలో అన్నీ ఉన్నాయి. ఆయన మ్యాథమెటిక్స్లో పండితుడు, అందుకని నా పైవాడు మ్యాథమెటిక్స్లో పండితుడు అయ్యాడు, మ్యాథమెటీషియన్ అయ్యాడు. ఆయన ఇంగ్లీష్ చెప్పేవాడు. మా రెండు అన్నయ్య ఇంగ్లీష్ పండిట్ అయ్యాడు, ఎంఎస్సి ఎంఏ ఇంగ్లీష్ చేశాడు. అలాగే మా పెద్దన్నయ్య తెలుగు పండిట్ అయ్యాడు. మళ్ళీ మా నాన్నగారు సంస్కృతం తెలుగు నాకు వచ్చాయి. నా పై అక్క కూడా ఎంఏ తెలుగు చేసి ఇప్పుడు శుభ్రంగా ఆంధ్ర యూనివర్సిటీలో పనిచేస్తాడు. నా పై ఆవిడ అలా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి వచ్చేది, ఒక్కొక్క లాంగ్వేజ్, ఒక్కొక్క భాష, ఒక్కొక్క విద్య వచ్చాయన్నమాట. ఎప్పుడు కోపం ఎదుగారండి ఆయన, పిల్లలకి ఎంత వినయంగా ఎంత ముద్దుగా పాఠం చెప్పేవారు. ఈ తల్లిదండ్రులు పిల్లల దగ్గర నేర్చుకోవాల్సింది, తల్లిదండ్రుల దగ్గర పిల్లలు నేర్చుకోవాల్సినవి కొన్ని ఉంటాయి, కొన్ని ఏమో పెద్దల దగ్గర నుంచి పిల్లలు నేర్చుకోవాలి, కొన్ని పిల్లల దగ్గర నుంచి పెద్దలు నేర్చుకోవాలి. నేను మా నాన్నగారి దగ్గర కేవలం చదువే కాకుండా సహనం అంటే ఏమిటో తెలుసుకున్నాను. ఆ సహనం ఆయనకున్నట్టు మాకు ఎలా కూడా అది వేరే విషయం. కానీ ఆహా, ఇంత సహనంగా ఉండొచ్చా, ఇంత శాంతంగా ఉండొచ్చా అనిపించేది. 8 మంది ఇంట్లో ఉండేవాడు, అందులో 6 కొడుకులు 1 అమ్మాయి, మా అమ్మ నాన్న 9 మంది. ఒక్కనాడు ఆయన దగ్గర కోపం ఎరగమండి, పిల్లలు వచ్చి మీద పడిపోతున్నా అరుస్తున్నా ఏయ్ అనేవారు కాదు. ఇప్పుడా పిల్లలు పెద్దలు చూసి అడిగిపోతారు, బాబోయ్ బాబాయ్ అని అడిగిపోతారంటే మనం ఎంత సహనంగా ఉన్నామో తెలుసుకుందా. చూడండి, పిల్లల దగ్గర సహనంగా వాడిని ఎలా పైకి తీసుకురావాలో నేర్చుకోవాలి. అసలు కోపం ఎరగరండి, ఆయన కంటి నుంచి క్రోధాగ్ని జ్వాలలు రావడం ఎరగం. మా వల్లి తల్లి అనేవారు, అందరినీ తల్లి తండ్రి నా బాబు అనేవారు. పోయి పిల్లల్ని అలాగని ఎవరైనా పాటు చేశారా, అందరికీ పాండిత్యం నేర్పారు. ఇది ఏదో మా వంశాన్ని పోగొట్టుకోవడానికి చెప్పడంలా, పిల్లల్ని బాగు చేయండి, పిల్లల దగ్గర సహనంతో ఉండండి, సహనంతో ఉంటూ వాళ్ళని బాగు చేయండి. అలాగని మించి వస్తే మాత్రం ఒక్కసారి వట్టిగా రోడ్డించుకోండి. ఇవన్నీ ఉండాలి మన దగ్గర. మొత్తం మీద భావి భారత పౌరుల్ని తీర్చిదిద్దాలి. అవి చెయ్యాలంటే తల్లి తండ్రి ఇద్దరు కూడా అనుక్షణము పిల్లల్ని పట్టించుకోవాలని చెబుతానమాట. మన ఉద్యోగాలు ఏదో పొద్దున వెళ్ళడం రావడం, పిల్లలు ఏమైపోతున్నారో పట్టించుకోకుండా ఉండడం, హాస్టల్లో భారీ చేస్తే అవుతున్నమాట. పిల్లలకు క్రమశిక్షణ ఉండదు, పిల్లల్ని తీసుకెళ్ళి ఎక్కడో భారేసాము, వాడు హాస్టల్లో కూడా ఉంటాడు, దాంతో హాస్టల్ గోడ దూకి సినిమాకి పెడుతున్నాడు, ఇంకో తోటకి పెడుతున్నాడు, ఏం తెలుస్తుంది? అదృష్టం బాగుంటే వాడు బాగుపడతాడు, లేదా వాడు తాగుబోతే అయిపోతున్నాడు. పిల్లల్ని బాగు చేయండి అని ఈ కథలో మనకి చెప్పారు. ఇప్పుడు ఇంతకీ ఈ గుణనిధి గారి తల్లి, నువ్వు స్కూల్కి వెళ్ళిన వెళ్ళకపోయినా ఏదో రకం చదువుకున్నావు బాబు, నాన్నగారిని తెలిస్తే తంతారు అనేది. అందుకని పిల్లవాడిని తానేమో దారిలో పెట్టలేదు. ఈ కుర్రాడు స్కూల్కి వెళ్ళాడు కాదు, పాఠానికి వెళ్ళేవాడు కాదు, తెల్లవారుదాం లేచిపోయి వాడు నాన్న లేచేలోపు ఈయన లేచి వెళ్ళిపోయేవాడు ఉండడు బయటికి. వాడు నాన్న లేస్తే వీడిని పరీక్షిస్తాడు, అందుకని తండ్రి లేచేలోపు పొద్దుటే ఇంత సద్దన్నం పట్టుకొచ్చి పెట్టేది వాడమ్మ, అది కూడా బంగారు గిన్నెలు వెండి గిన్నెలు పట్టుకొచ్చి పెరుగుతో కలిపి బేడని వేసి వెన్న వేసి అందులో ఆవకాయ గిన్నెలు పెట్టి భోజనం పెట్టేది. శుభ్రంగా తినేసి పోయేవాడు. వీళ్ళ నాన్నగారు సంధ్యావందానికి వచ్చేసరికల్లా వీడు కనపడకుండా హుడక్కి మాయమైపోయేవాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక జోనం, వేశ్యలు, తాగుడు, చుట్ట, బీడీ, సిగరెట్టు ఒకటేమిటి, వాడికి రాని విద్య లేదు. 16 ఏళ్ల వరకు 11 ఏళ్ళ నుంచి 16 ఏళ్ల మధ్యలో వాడు భయంకర వ్యసన పరువాయని అయిపోయాడు. ఏమైనా అవ్వకపోయినా కొంతకాలానికి పెళ్లి ఒప్పుగా తప్పదుగా, వీడు కొంచెం అందంగా ఉండేవాడు. అందుకని ఆ దూరంగా ఉన్న ఒకనొక అగ్రహారంలో ఓ పండిత కుటుంబం ఉన్నది, వారికి ఒక కూతురు ఉంది. ఆ కూతురు కూడా బాగా చదువుకుంది, ఆయన బాగా చదువుకున్నవాడు, ఆయన భార్య కూడా చదువుకున్న పండితులే, ఇద్దరు గ్రేడ్ 1 తెలుగు పండిట్స్, అంత గొప్ప వాళ్ళు. వాళ్ళకు ఒక కూతురు, ఆ కూతురునిచ్చి నీకు పెళ్లి చేశారు, ఏదో ఈ యజ్ఞ దీక్షితుడు కొడుకు కదా అని. పెళ్ళైన కొద్ది రోజులు 16 రోజులు పట్టుకుదాకా ఇంట్లో ఉన్నాడట. తర్వాత మళ్ళీ మామూలే. అప్పుడు తల్లి అంది, నాయన పరమ పవిత్రమైన నీ తండ్రి వంశం ఏమిటి, నువ్వేమిటి, నీ ప్రవర్తన ఏమిటి, ఇది ఎవరికైనా తెలిస్తే ఎంత ప్రమాదం. రాజుగారికి తెలిసిందంటే మీ నాన్నగారు ఉద్యోగం పోతుంది, పొలాలు నాపుకుంటాడు ఆయన. ఇటువంటి నీచుణ్ణి కొడుకుగా కన్నా నీవు నాకు పురోహితుడిగా పరిగ్రామంటాడేమో మీ నాన్నగారి గురించి రాజుగారు. నీ వల్ల చెడుదుము నీ కథము చీరలు కూడును లేక పుత్రక, నీ వల్ల కట్టుకునే గుడ్డ లేక తిండి లేక పాడైపోతానరా, మీ నాన్నగారి కోసమైనా నీ ప్రవర్తన మార్చుకోరా. తల్లి బడి కొల్లి చట్టను చుల్ల సలముల ఆడుచుందురు నిన్ను గూర్చి నన్న కథకంబు. తల్లిని బట్టే కొడుకు, కొల్లి చెట్టు అని ఒక చెట్టు ఉంటుంది, ఆ చెట్టుకి పుట్టే కాయలన్నీ భయంకరమైన చేదుగా ఉంటాయి. చెట్టు చేదుగా ఉన్నప్పుడు దానికి పుట్టే కాయలు కూడా చేదుగానే ఉంటాయి. చెట్టును బట్టే కాయ, అలాగే తల్లిని బట్టే కొడుకు అని అందరూ నన్ను పెడతారు. ఈ దుర్మార్గుడు గుణనిధి పాడైపోవడానికి మూల కారణం వాళ్ళ అమ్మ అపవిత్రురాలు, అపవిత్రురాలు కొడుకు కనుక వీడు అపవిత్రుడు అని రేపు పొద్దున అందరూ అమాండ నా మీద వేస్తారు. నాయన నెపన్న మీద వేసి డబ్బరలు పలికే వారికి అడ్డం ఉంటుందా? డబ్బరలు పలుకువారికి అడ్డం పుగలది అంది ఆవిడ పాపం. నేను నిజంగా పెళ్ళయ్యాక మీ నాన్నది తప్ప మరొకరు ఎవరిని మనస్సులో కూడా రానివ్వలేదు. అంత పతివ్రతని నాకు నుగలో పుట్టేవరో దౌర్భాగ్యుడు. ఉదయం లేస్తావు, ఆ చద్దన్నం ఏదో నేను బలాత్కారంగా పెడుతున్నాను కాబట్టి తింటావు, తిన్న వెంటనే పోతావు, మళ్ళీ ఏ అర్ధరాత్రికో వస్తావు, ఈలోపు ఏం చేస్తున్నావో తెలియదు, ఇంట్లో ఉన్న సామాన్ అంతా వెళ్ళిపోతుంది, బంగారపు నగలు ఉంగరాలు పొంగరాలు టింగురంగారు పట్టుకుపోతున్నావు, పొలాలు అందేస్తున్నావు, ఇల్లంతా ఊచబుట్టుగా పాడు చేస్తున్నావు, చివరికి ఇంట్లో ఏం మిగులుతుందో లేదో తెలియదు. ఏదో ఒక రోజున నీ దొంగతనం బయటపడక మానదు కదా, అప్పుడు ఏమైపోతావో ఆలోచించు. మీ నాన్న అసలే కోపిష్టి పాపిష్టివాడినైన నిన్ను.